తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
శ్రీ కట్టా గోపాలకృష్ణమూర్తి గారిది కూడా మా జాతే, అంటే విశ్వవిద్యాలయ అధ్యాపక జాతి. అచ్చ తెలుగులో చెప్పాలంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నమాట. ఆయన యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో ఇండస్ట్రియల్ అండ్ ఆపరేషన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. యాదృచ్ఛికంగా నేను ఇటీవలనే ఆయన రాసిన కొన్ని తెలుగుదనాలతో నా అనుభవాలు అన్న వ్యాసాన్ని చదివాను. ఈ వ్యాసం పూర్తిగా తెలుగులోనే రాశారు. మొత్తం 90 పేజీలు, చిన్న వ్యాసం కాదండోయ్. సరదాగా ధారాళంగా సాగే ఆయన రచనా శైలి నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ వ్యాసంలోని విషయాలు, తెలుగుదనాలతో ఆయన అనుభవాలు, అవి నా గత స్మృతులను వెలికితీయడమే కాక కొన్ని నా అభిప్రాయాలకు అక్షరరూపాన్ని ఇచ్చాయి కూడా. 10 పేజీలు చదివానో లేదో, ఆయన ఎవరో నాకు ఇంతకుముందు పరిచయం లేకుండా వెంటనే ఆయనకి ఇమెయిల్ చేశాను. మోహనమురళి గానలహరిలో ఆయన ఇంటర్వ్యూ కోసం వెంటనే ఒప్పుకున్నారు. గోపాలకృష్ణమూర్తి గారు, తెలుగు వన్ రేడియో టోరీకు మోహనమురళి గానలహరికి స్వాగతం.
అందరికీ శుభాకాంక్షలు అండి. సుప్రభాతం.
మీ గురించి కొంచెం మా శ్రోతలకు చెప్తారా?
ఓకే, నేను 1936లో పందిల్లిపల్లి అనే గ్రామంలో పుట్టానండి. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది, చీరాలకు 8 మైళ్ళ దూరం. నేను చదువుకున్నది అసలు ముందేమో నాకేమో ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉండేది, కానీ మా నాన్నగారేమో అప్పుడు ఎవరో తన స్నేహితులు చెప్పారు కొత్త సబ్జెక్టు స్టాటిస్టిక్స్ మొదలెట్టారు, అది చదివితే మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారట మా నాన్నగారికి. సో మా నాన్నగారి బలవంతం చేత నేను స్టాటిస్టిక్స్ బీఎస్సీ ఆనర్స్ ప్రెసిడెన్సీ కాలేజ్ మద్రాస్ లో చేరాను 1952లో.
ఒక్కసారి ఇంటరప్ట్ చేయమంటారా?
చెప్పండి.
మీరు తెలుగుదనాలు అంటూ చాలా రాశారు, తల్లిదండ్రుల ఆజ్ఞ ప్రకారం చదువుకోవటం కూడా తెలుగుదనమేనా?
అంటే అది నాకు నచ్చలేదండి. నాకు ఇంజనీరింగ్ చదవాలని గట్టి కోరికే ఉండేది, కానీ మా నాన్నగారు ఇది చాలా మంచిదిగా నీకు నేను చెప్తున్నాను విను అని నాకు నచ్చ చెప్పారన్నమాట. నేను చెప్తానండి, ఇది ఈ సబ్జెక్ట్ ఎంత కొత్తదంటే అప్పుడు మా క్లాస్మేట్లు అడిగారు అన్నమాట. ఇంటర్మీడియట్ లో నేను చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్ అడిగారు, ఏం చదువుతావు గోపాలం నువ్వు అని. నన్ను గోపాలం అని పిలుస్తారు నేను చిన్నప్పుడు. నేను స్టాటిస్టిక్స్ చదవబోతున్నాను అని చెప్పాను. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, మాకు తెలియదే, మేము ఎప్పుడు వినలేదే అన్నారు. అంత కొత్త సబ్జెక్ట్ అన్నమాట. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ చదువుకున్న తర్వాత నాకు నచ్చిందండి, ఎందుకంటే దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అదంతా మెచ్చుకున్నాను. తర్వాత పిహెచ్డి చేయడానికి రీసెర్చ్కి నాకు స్టాటిస్టిక్స్ అంతగా నచ్చలేదు, అంటే రీసెర్చ్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా పేలవంగా కనిపించినాయి అన్నమాట నాకు. అప్పుడు ఒక అమెరికన్ ప్రొఫెసర్ వచ్చాయండి లెక్చర్స్ ఇవ్వడానికి, లీనియర్ ప్రోగ్రామింగ్ అనే కొత్త సబ్జెక్ట్ లో. ఆయన తన భార్యతో పాటు వచ్చాడండి. ఆవిడ చాలా అందగట్టండి, మీకు తెలీదు నిజంగా. నేను అక్కడ మా యూనివర్సిటీలో విద్యార్థులు అందరూ కూడా దంగైపోయారు అన్నమాట ఆవిడని చూసి. ఆవిడ అందగత్తి కావటమే కాకుండా సంభాషణలు చాలా అద్భుతంగా మాట్లాడేదండి, మంచి కాన్వర్సేషన్ లిస్ట్ అన్నమాట. అందరినీ ఆప్యాయంగా పేరుతో పిలుస్తుందండి ఆవిడ. నన్ను మూర్తి అంటే నన్ను యూనివర్సిటీలో మూర్తి అని పిలిచేవాళ్ళండి. మూర్తి అని పిలవగానే ఆ నా పేరు ఆ ఉచ్చారణ అందమైన పెదవుల నుంచి వచ్చిందని తెలిసి నా ఒళ్ళు అంతా వణుకుంటుంది.
ఒక్క నిమిషం అండి, మీ భార్య ఏమని పక్కన ఉన్నారా?
లేదండి, ఆవిడ పడుకుంది, అందుకనే ఇలా మాట్లాడుతున్నాను.
ఓకే.
సో ఆయన లెక్చర్స్ లో ఆపరేషన్స్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్ గురించి చెప్పారన్నమాట. అప్పుడు నేను ఆపరేషన్స్ రీసెర్చ్ మీద రీసెర్చ్ చేయాలని నిశ్చయించుకున్నాను. అది చాలా ఉంటుంది. అప్పుడు ఆపరేషన్స్ రీసెర్చ్ కూడా చాలా కొత్త సబ్జెక్ట్ అన్నమాట. అమెరికాలోను ఇంగ్లాండ్ లోను కొంతమంది రీసెర్చ్ చేశారు, కానీ ఇండియాలో ఎవరికి తెలియదని దాని గురించి.
ఇకపోతే మీరు యుఎస్ కు వచ్చిన తర్వాత మీరు పిహెచ్డి చేసి అలా ప్రొఫెసర్ వెంటనే ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యారా, లేకపోతే వేరే ఎక్కడన్నా పనిచేసి తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ ఉద్యోగం తీసుకున్నారా?
అంటే ఇండియాలో ఆపరేషన్స్ రీసెర్చ్ ని నాకు నేర్పించే వాళ్ళు ఎవరు కనపడలేదండి ఆ కాలంలో. అది చాలా కొత్త సబ్జెక్టు. అప్పుడు జార్జ్ గ్యాండ్రిక్ అని లీనియర్ ప్రోగ్రామింగ్ కనిపెట్టిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ నుంచి నాకు ఒక స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి ఆఫర్ చేశారు. అందుకని 1965లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీకి వచ్చారన్నమాట. అప్పుడు 1965 నుంచి 1968 వరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో డాంటిక్ గారి కింద థీసిస్ రీసెర్చ్ చేసి పిహెచ్డి పూర్తి చేసి అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారనమాట. నేను 1968లో యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరానండి. ఇది నా 40వ సంవత్సరం అండి యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో.
మీరు వెటరన్స్?
వెటరన్స్ వెటరన్ అనుకోండి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తారండి. అందుకనే నాకు చాలా నచ్చిందండి. చాలా బ్రైట్ స్టూడెంట్స్ ప్రపంచం అంతటి నుంచి వస్తారండి.
ఓకే, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు, మీరు తెలుగు అసలు ఎంత స్వచ్ఛమైన తెలుగులో ఇంత పెద్ద వ్యాసం తెలుగుదనం మీద రాయాలని మీకు ఎలా కలిగిందండి?
అసలు నేను తెలుగు క్లాసులు పుచ్చుకోలేదండి. నేను హై స్కూల్లో ఎప్పుడు తెలుగు క్లాసులు పుచ్చుకోలేదు. నేను సంస్కృతం తీసుకునేవాడిని. నాకు అంటే మన భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం అండి. అందుకని సంస్కృతం నేర్చుకుంటే పూర్తిగా తెలుస్తుందని చెప్పి నేను ఎప్పుడు సంస్కృతం క్లాసులు తీసుకునేవాడిని అండి. అసలు తెలుగు నేను తెలుగు హై స్కూల్ అంటే ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత నేను అసలు తెలుగు క్లాసులు తీసుకున్నదే లేదండి. మరి తెలుగు ఇంత బాగా ఎలా వచ్చిందని అడుగుతారు మీరు. నేను అంటే హై స్కూల్ చదివింది బందర్లోనండి, నక్కల తోటలోనే ఉండేవాళ్ళము. మా ఇంటి పక్క ఒక తమిళ కుటుంబం వాళ్ళు ఉండేవాళ్ళండి. వాళ్ళకు ఒక అబ్బాయి ఉండేవాడు, తమిళ అబ్బాయి. అతను తెలుగు క్లాసులు తీసుకునేవాడు అండి. నేను అతను చాలా ప్రాణ స్నేహితులం అనమాట. చిన్నప్పుడు మేము రోజు నక్కల తోట నుంచి చిలకలపొడి పాండురంగడి గుడికి నడిచి వెళ్ళి పాండురంగడిని సేవించి వచ్చేవాళ్ళం అనమాట. ఆ వెళ్ళే దారిలో అతను నాకు తను తెలుగు పంతులు చెప్పిన పద్యాలు అవి వినిపించి చెప్పేవాడు అనమాట. సో నేను తెలుగు నేర్చుకున్నదంతా అతని సంభాషణలు చేస్తున్నానండి.
ఇది చాలా వింతగా ఉందండి.
చాలా
నేర్చుకునే తెలుగు నేర్చుకునే తమిళ ఫ్రెండ్ ద్వారా మీరు తెలుగు నేర్చుకున్నారా?
నేర్చుకున్నానండి. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. తెలుగు పంతులు
ఇది రొంబ ప్రమాదమారికంగా
రొంబ ప్రమాదం.
ఈ వ్యాసం గురించి అండి, ఈ వ్యాసం రాయాలని మీకు ఎలా అనిపించింది? వ్యాసంలో స్పెసిఫిక్ గా అంశాల గురించి తర్వాత వద్దాం, ముందు అసలు వ్యాసం రాయాలని మీకు ఎలా అనిపించింది?
అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో భాస్కర్ తీగలని ఒక ఆయన ఈ తెలుగు డయాస్పోరా మీద రీసెర్చ్ చేసేవాడు అనమాట. ఇది ఒక 5-6 సంవత్సరాలు అయిందండి నేను ఇది రాసి. ఆయన డయాస్పోరా మీద రీసెర్చ్ చేసేవాడు అనమాట. సో నేను తెలుగు డయాస్పోరా కదా, నన్ను కాంటాక్ట్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ అడిగాడు. ఆ తర్వాత చెప్పాడు, నేను తెలుగు డయాస్పోరా మీద ఒక వెబ్సైట్ తెరుస్తున్నానండి, మీరు ఏదన్నా వ్యాసం రాయగలిగితే తెలుగు వాళ్ళని అమెరికా అనుభవాలని గురించి రాయగలిగితే నేను అది నా వెబ్సైట్ మీద పెట్టుకుంటాను, దయచేసి ఏదన్నా రాయండి అని అడిగాడు అనమాట.
ఓకే,
ఆయన చెప్పాడు అనమాట, తెలుగు ధనాలు అమెరికాలో తెలుగు వారి అనుభవాలు వాటి గురించి ఏమన్నా రాయండి అని చెప్పాడు అనమాట. నేను అంటే తెలుగులో రాయమంటారా అని అడిగితే ఆయన పర్లేదులేండి, ఇంగ్లీష్లో రాసినా పర్లేదు అన్నాడు అనమాట. కానీ నాకు తెలుగు రాయటం, తెలుగు భాష అంటే నాకు చాలా అభిమానం అండి. సో నేను తెలుగులో రాయటానికి వీలవుతుందేమో అని మొదలెట్టాను, రాయటం మొదలెట్టాను చిన్నప్పుడు అనుభవాల గురించి వర్ణిస్తామని. అలా రస్తూ 90 పేజీలు ఆర్టికల్ అయిపోయింది.
ఓకే, శ్రోతల కోసం చెప్తున్నానండి, ఇది ఈ వ్యాసం పేరు కొన్ని తెలుగుదనాలతో నా అనుభవాలు. ఇది telugu1radio.com ద్వారా మోహన్ మురళి గానలహరి లహరి పేజ్ ద్వారా దీనికి లింక్ అందించడం జరిగింది. ఇది గత వారం రోజులుగా ఈ వెబ్ పేజీలో అందుబాటులో ఉంది. ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత గాని తర్వాత ఎప్పుడైనా గానీ మీరు అది చదివితే మీరు మహదానంద పడతారు. మీరు రాసిన వ్యాసంలో 40 అంశాలు ఉన్నాయి. అదిలో మొదలది చిన్ననాటి కొన్ని తెలుగు స్మృతులు అలా మొదలుపెట్టి చివరికి 40వది శకునాలతో శకునాలను చాలా పట్టింపుతో గమనించడం అనేది తెలుగుదనంగా ఇట్లా మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో నాకు నచ్చిన అంశాలు అని కాదు, శ్రోతలకి ఏది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అన్నది నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. వాటి గురించి కొంచెం మన సంభాషణ కొనసాగిద్దాం. పసికందుని స్నానం చేయించేవారు, స్నానం చేయించే పెద్దవారు కాళ్లు చాచుకుని కూర్చుని శిశువుని కాళ్ల మీద పడుకోబెట్టి జోలపాడుతున్నో లేక ఏదో కబుర్లు చెప్తున్నో చిన్ని చేతులకు కాళ్లకు మిగతా ఒంటికంత నూనె రుద్ది తర్వాత ముద్దగా చేసిన తడిసున్ని పిండి పేస్ట్ రాసి ఇలా రాసుకుంటూ వచ్చారు. ఈ పసికందులకు స్నానం చేయించడంలో తెలుగు ఆడపడుచుల ప్రత్యేకత గురించి మీరు రాసిన అంశం ఇది, దీని గురించి కొంచెం చెప్తారా?
ఇది ఎలా జరిగిందంటేనండి, నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే నాకు స్నానం చేయించేవారు. ఈ వ్యాసం చూసిన వాళ్ళు దీంట్లో బొమ్మ వేయించాను చూడండి, అది 10వ పేజీలో ఉంది బొమ్మ. ఆవిడ తల్లి అనమాట, తన బహుశా 1 సంవత్సరం బిడ్డకి స్నానం చేస్తుంది బొమ్మలో. ఆవిడ కాళ్ళు చాచుకుని కూర్చుంటుంది, బిడ్డనేమో కాళ్ళ మీద పెట్టి అంటే పాదం వైపు ఉంటుంది అనమాట బిడ్డ ముఖం. సో బిడ్డ పడుకున్నప్పుడు తల్లి ముఖం కనపడుతూ ఉంటుంది అనమాట. మా నాయనమ్మ మా అమ్మ నాకు చిన్నప్పుడు ఇలాగే స్నానం చేయించేవారండి. అంటే నా ఇప్పుడు నా చిన్నతనంలో జరిగింది నాకు గుర్తులేదు, కానీ మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాగే తమ్ముడికి ఇలాగే స్నానం చేయించేవారు. అది నాకు బాగా గుర్తు అనమాట. చిన్నప్పుడు అలా నేను చూస్తుండేవాడిని, ఒకటి స్నానం చేసేటప్పుడు నేను అక్కడే నుంచొని చూస్తుండేవాడిని. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మా ఆఫీస్ లో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ టెక్నీషియన్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు క్రిస్ అండి. ఆ క్రిస్ కి మొన్న 5 ఏళ్ల క్రితం పెళ్లి అయిందనమాట. 3 ఏళ్ల క్రితం వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. అప్పుడు ఇక్కడ వైఎంసీలో ఒక తెలుగు ఆవిడ ది ఇండియన్ మెథడ్ ఆఫ్ రీరింగ్ ఇన్ఫెంట్స్ అని చెప్పి ఒక కోర్స్ ఇస్తుందట. అతని భార్య ఆ కోర్స్ తీసుకుందాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పిందట. సో వాళ్ళిద్దరు ఆ కోర్స్ తీసుకున్నారనమాట. అది ఒక తెలుగు ఆవిడ చేసిందండి. ఈ పద్ధతిని చెప్పి వాళ్ళకి చెప్పిందట, వాళ్ళకి చాలా నచ్చిందనమాట. సో అతను నన్ను చూసి ఇండియాలో ఇలా పిల్లల్ని స్నానం చేస్తారు కదా నిజమైనా అని అడిగాడనమాట. అప్పుడు నా చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తుకొచ్చి చెప్పాను అనమాట అతనికి, నిజమే ఇది చాలా మంచిది, అసలు పిల్లలకి చాలా నచ్చుతుంది ఆ వయసులో అని చెప్పి. అతను చేయటానికి అని చెప్పి మా ఇంట్లో శనుగుపిండి కొద్దిగా ఉంది, ఆ శనుగుపిండి అతనికి ఇచ్చిందనమాట. మా అమ్మ నాయనమ్మ అయితే నాకు వాళ్ళకి పనేం లేదు కదండి, ఇండియాలో స్త్రీలకి ఆ కాలంలో ఉద్యోగాలు చేసే పని లేదు, రోజు పిల్లల్ని స్నానం చేయించడం ఇలా చాకరీ చేయటమే కదా వాళ్ళకి పని. సో రోజు ఇలా చేయించేవారు. అఫ్కోర్స్ ఇక్కడ అమెరికాలో అలా చేయలేము అనుకోండి ఈ కాలంలో. సో కనీసం ప్రతి వారాంతం ఒక రోజు వాళ్ళ అమ్మాయికి ఇలా స్నానం చేయించేవారట. సో అది చాలా ఫన్ గా ఉంది అని చెప్పి తర్వాత ఎప్పుడు చెప్తుంటాడనమాట.
అంటే నా చిన్నప్పుడు నేను చూశానండి అలా చాలా మంది తల్లులు చేయటం. పిల్లలు స్నానం చేయించడానికి ఏడ్చేవాళ్ళు కదా అలా చేస్తున్నప్పుడు, ఎప్పుడు కొంచెం అంటే ఏడ్చేవాళ్ళు చూసాం గానీ కొంచెం ఆడుకుంటూ సరదాగా అమ్మ ముఖంలో చూసి నవ్వుకుంటూ అలా గడిపేసేవారు పిల్లలు. తర్వాత మీరు కథలు చెప్పించుకోవడానికి చిన్నపిల్లలు ఉత్సాహం చూపించడం అనేది, అది కథలు చెప్పమని పిల్లలకి సరదాగా పెద్దవాళ్ళని వేధించడం మనకి తెలుగుదనం, తెలుగు పిల్లల విశిష్టమైన తెలుగుదనం అన్నారు మీరు. ఇది తెలుగు వారందరికీ ఉంటుందేమో, అందుకేనేమో బహుశా నేను మీ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించానంటే మిమ్మల్ని కథలు చెప్పమనే కదా నేను అడుగుతుంది ఇప్పుడు. ఇందులో కొన్ని కొన్ని ఉన్నాయి మన కథ కంచికి మనం ఇంటికి ఇట్లాంటి ఫ్రేజెస్ అనే వాటి గురించి మీరు కొంచెం రాశారు. ఇప్పుడు అనగనగనగనగనగనగా అంటుంది దాని గురించి గానీ, అలాగే కథ కంచికి మనం ఇంటికి అనే ఒక రకమైన ఫ్రేజెస్ లో కూడా కొంత విశిష్టత ఉందని మీరు చెప్పారు.
అది చెప్తానండి. వాళ్ళు నదికెళ్లి చేపల్ని పడతారండి, 2 చేపల్ని పట్టి మైదానం మీద చేపలు ఆడటానికి మైదానం మీద వాటిని పెడతారండి. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ చేపలు ఆరలేదన్నమాట, అలాగే ఉన్నాయి. సో చేపలు ఎందుకు ఆరలేదు అని ప్రశ్న వస్తుంది అనమాట. చూసారా పిల్లలకి ఈ కథ చెప్పటం వల్ల అలా ఆరాతీయటం అనేది ఒక విషయం నేర్పిస్తాం మన పిల్లలకి. ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి అనే కుతూహలం కలుగుతుంది ఈ కథ చదివే నేర్చుకున్న తర్వాత పిల్లలకి. చేపలు చేపలు మీరు ఎందుకు ఎండలేదు చూసారా ఆ ప్రశ్న, అలాంటి ప్రశ్నలు జనరేట్ చేయడం చాలా ముఖ్యమైన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ లో. ఇలాంటి రిలవెంట్ ప్రశ్నల్ని జనరేట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. సో ప్రతి దానికి ఆరా తీసి దాని మూల కారణం తెలుసుకోవాలనే విషయం ఈ కథ బోధిస్తుంది అండి పిల్లలకి. ఇన్ని గొప్ప విషయాలు చెప్తే కథ ఎంత అద్భుతమైందండి, అది నేను చెప్పదలుచుకున్న విషయం.
అందులో కథ అయిపోయిన తర్వాత పెద్దలు చేసేది పిల్లలకి కితకితలు
పెడుతుంది. ఇంకొకటి అండి, అది నిజంగా చాలా అది బాగా ఏర్పాటు చేస్తుందండి పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్యన.
అలాగే ఈ కథలు చెప్పడం అనేది మన విశిష్టమైన తెలుగు వారి ముఖ్య లక్షణాలతో చాలా గొప్పది అన్నారు. నేను ఇంకోటి గమనించానండి, యాజ్ అ ప్రొఫెసర్ మాకు ఫ్యాకల్టీ ర్యాంక్స్ లో చిన్న చిన్న పిట్ట కథలు, మనకు అమెరికాలో వార్ స్టోరీస్ అంటారు, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వార్, వార్ స్టోరీస్ అంటారు, చిన్న చిన్న పిట్ట కథలు చెప్పి చెప్తూ పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు అంటే స్టూడెంట్స్ బాగా లైక్ చేస్తారు. దేర్ ఈస్ సంథింగ్ టు బి సెడ్ అబౌట్ కథలు చెప్తూ పాఠాలు చెప్పడం అనేది కూడా అదొక ఆర్ట్. అది అది నాకు చేత కదలండి, మీరు బహుశా బాగా చేస్తుండే ఉంటారు. అది
నోటీస్ చేశానండి, హ్యూమర్ లేకపోతే విద్యార్థులకి నిద్ర వచ్చేటట్టుందండి క్లాస్ లో.
ఓకే ఓకే. నేను ఇటీవలనే యండమూరి వీరేంద్రనాథ్ అని ఒక ప్రఖ్యాత రచయిత, మీకు తెలుసో తెలీదు, ఆయన మీరు వచ్చేసిన చాలా సంవత్సరాల తర్వాత బాగా పాపులర్ అయ్యారు, ఆయనతో ఇంటర్వ్యూ చేశానండి. ఆయన నవల రచయిత, తర్వాత ఆయన నాన్ ఫిక్షన్ కూడా చాలా రాశారు, ఆయన మోటివేషనల్ రైటింగ్స్ అవన్నీ రాశారు. అందులో ఆయన ఒక రాసిన పుస్తకం పేరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా అన్న దాని మీద ఒక పెద్ద పుస్తకమే రాశాడు ఆయన. సో దాంట్లో దాని మెయిన్ ఇదేంటంటే తల్లిదండ్రులకి టీచర్స్ కి పిల్లలకి మోటివేషనల్ అనమాట, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనేది. కానీ మీది ఐటమ్ నెంబర్ 8 మీ వ్యాసంలో తెలుగు పిల్లల్లో ఫస్ట్ రావాలనే స్పిరిట్, ఇది పిల్లల్లోనా తల్లిదండ్రుల్లోనా మీరేమంటారు?
అదండి, అంటే నాకు చాలా మంది తెలుగు కుటుంబాల్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ చేయడానికి తల్లిదండ్రులు నువ్వు ఫస్ట్ అంటుంటారు అనమాట మాట్లాడికి. ముఖ్యంగా మా చిన్నలండి తన పిల్లల్ని చిన్నప్పుడు ఇది తినకపోతే నీకంటే నాన్నగారు పెద్ద అవుతారు, అన్నం తిన్నప్పుడు కూడా త్వరగా అన్నం తినేస్తే బాగుంటుందని ఆవిడ ఉద్దేశం అనమాట. అందుకని నువ్వు త్వరగా తినకపోతే నాన్నగారు నీకంటే ముందు అయిపోతారు, ఆయన ఫస్ట్ అవుతారు, నువ్వే ఫస్ట్ అవ్వాలి, ఇలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ చెప్పేదండి. అది నోటీస్ చేశాను, తెలుగు తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి ఇలా కాంపిటేటివ్ స్పిరిట్ పెట్టి నువ్వే ఫస్ట్ రావాలి అన్నట్లు చెప్తారనమాట. అది నేను తెలుగు వాళ్ళలోనే నోటీస్ చేశానండి. చాలా మంది తమిళియన్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇలా కాంపిటేటివ్ స్పిరిట్ పిల్లలకి చెప్పడం నేను చూడలేదు.
దట్స్ అ గుడ్ పాయింట్ అండి, నేను ఇంతవరకు ఎప్పుడు అలా ఆలోచించలేదు. అది మా ఇంట్లోనూ జరిగింది. యా ఇట్స్ మా ఇంట్లో చాలా సర్వసాధారణం, అది మా తల్లిదండ్రులు చేయటం గానీ మా కజిన్స్ గానీ ఇలాంతా సాధారణం. అది మీరు ఇంకొకటి ఈ ఫస్ట్ రావాలనే స్పిరిట్ తో మీ స్నేహితుడి గురించి ఒక ఇది చెప్పారు కథ, అది అది దట్ ఈస్ ద నెగటివ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పుట్టింగ్ టూ మచ్ ప్రెషర్ కదా అది.
డెఫినెట్ గా నెగటివ్ దీనికి డెఫినెట్ గా మోటివేషన్ ఇస్తుందండి, కానీ దీనికి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాడు ఫస్ట్ రాకపోతే హీ విల్ బి క్రెస్ట్ ఫాలన్ అనమాట, డిసప్పాయింట్ అయిపోతారు. అదొకటి చూసారా భగవద్గీతలో మనం నేర్చుకునే ముఖ్య విషయం ఏంటంటే ఏదన్నా నువ్వు సాధించాలనుకుంటే ప్రయత్నం చెయ్యి, అది సఫలమైతే సరే సరే, లేకపోతే విచారపడమాక. నువ్వు చేయవలసిన పని నువ్వు చేసావు, అది సఫలం కాకపోతే దాని గురించి నువ్వు విచారపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని భగవద్గీత బోధిస్తుంది. అది మిస్సింగ్ అండి, పిల్లల తల్లిదండ్రులు చెప్పరు.
అంటే స్పెసిఫిక్ గా నేను అన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మీరు మీ స్నేహితుడు ఒకరి గురించి చెప్పారు సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఇంటికెళ్లి గర్వంగా తండ్రికి చెప్తే ఫస్ట్ ఎందుకు రాలేదని తిట్టాడని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని.
అది నిజంగా జరిగిందండి. మా ఇంటి పక్క అద్దెకు ఉండేవారు రాజుగారిని, వాళ్ళ అబ్బాయి హై స్కూల్లో, ఆయన ఇప్పుడు చూసారా ఒక ఆయన నిజంగా వీడు ఆ అబ్బాయికి బహుశా అప్పుడు 16-17 ఏళ్ళు ఉంటాయండి. అయినా కూడా ఆయన అబ్బాయిని ఎప్పుడు డామినేట్ చేసేవారు అనమాట. ఫస్ట్ రాకపోతే ఇంటికి వచ్చిన వెంటనే ఆ పిల్లల్ని సతాయించి చాలా ఇచ్చేసేవారు అనమాట. సో ఒక రోజు ఏంటంటే ఆ పిల్లాడికి సెకండ్ వచ్చిందన్నమాట, క్లాస్ లో సెకండ్ వచ్చాడు. సో ఇలా సతాయించేటప్పటికి మరునాడు అతను ఇంటి నుంచి వెళ్ళిపోయాడండి, తర్వాత మళ్ళీ కనపడి లేదండి.
మీరు ఒకటి చెప్పారు, 16 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా అట్లా చేస్తున్నాడు అనేది. చాణక్యుడు అన్నాడండి చాణక్య నీతుల్లో, 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొడుకుని స్నేహితుడిలా చూడమని, అది వేదాల్లో సారాంశం అంటారు.
అది చాలా ముఖ్యమండి. అంతేకాకుండా కొంతమంది తెలుగు తల్లిదండ్రులు, మనం తెలుగు సినిమాలో చూస్తుంటాం కదండి, తండ్రి ఎప్పుడు ఆడపిల్లని కాని మగపిల్లని నేను చూస్ చేసిన పార్ట్నర్ నేను నువ్వు పెళ్లి చూసుకోవాలి అని చెప్తారన్నమాట. అది పూర్వకాలం ఉండేదండి, ఈ కాలం తగ్గింది అనుకుంటాను కొద్దిగా. అలా చిల్డ్రన్స్ లైఫ్ మనం అలా డామినేట్ చేయటం కొద్దిగా అది ఒక చెడ్డ అలవాటు అండి, అది ఒక చెడ్డ తెలుగు అలవాట. తెలుగు తల్లిదండ్రులు వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి అని అనుకో సాధారణంగా.
అది మా నాన్నగారు హీ ప్రాక్టీస్ దట్ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్.
తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు1.com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు1రేడియో.com.
టోరీ తెలుగు1 రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
ఇంకొకటి, ఇంకొక తెలుగుదనం, ఇది మానవధనం అన్నారు మీరు. అంటే మానవధనం అంటే మనుషులకి అందరికీ ఉండే నైజం, సొంత డబ్బా వాయించుకోవడం. ఇది తెలుగు వారిలోనే కాదు అందరిలోనే ఉంది అంటున్నారు. ఉదాహరణకు మన పురాణ గాథల్లో అంటే మనకి ఎంత మాయాబజార్ సినిమా చెప్పొచ్చు, ఘటోత్కజుడు ఎంట్రన్స్ లోని వచ్చేసి తన సొంత డబ్బా కొట్టేసుకుంటాడు, కాకపోతే బ్రహ్మాండం ఉంటుందిలేండి ఆ పద్యం. ఏ ఘటోత్కజుండ అంటూ వస్తాడు ఎస్వీ రంగారావు గారు. సో అలాంటి దాని గురించి మీరు, అదొక తెలుగుదనం కింద వర్ణించారు మీరు.
ఒక్కొక్కసారి సొంత డబ్బాలు అందుకనే ఇప్పుడు తెలుగులో కొత్త పదం సృష్టించారండి, దీన్ని శుద్ధి అంటూ అంటారు. ఇలాంటి శుద్ధి కొట్టడం అది ఒక నిజంగా ఒక తెలుగుదనం. అది నాకు ఉండేది అనుకోండి, చిన్నప్పుడు ఇక్కడ అమెరికాకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను కొద్దిగా.
బాబాయ్ నా ఇప్పుడు మీకు ఉందండి ఇప్పుడు మారినంట, లేకపోతే ఇప్పుడు ఉండేది ఇప్పుడు మారాను అనుకున్నా గానీ అది ఒక రకం సొంత డబ్బానే అంతే కదా. ఉండేది ఇప్పుడు కొట్టుకుంటున్నానంటే వాళ్ళు ఒప్పుకుంటున్నాం అనుకోవాలంతే. ఒక వధూవరులు అంటే మనం ఎవరిని వరించాలి అనే దానికి, ఒక అమ్మాయి ఏ అబ్బాయిని వరించాలి అనే దాని గురించి అందులో తెలుగుదనం ఏంటి, ఒక అబ్బాయి ఏ అమ్మాయిని ఎలాంటి అమ్మాయిని వరించాలనే దాంట్లో తెలుగుదనం గురించి
దాని గురించి మాట్లాడమంటారా
చెప్పండి. మీ మీ వ్యాసంలో మీరు రాసిన అభిప్రాయాలతో
అంటే ఇది ముఖ్యంగా నాకు సాధారణంగానండి ఇండియాలో, అంటే నేను ఇండియాలో ఉన్న కాలంలో సాధారణంగా ఆడపిల్లలు ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళకి తమ భర్త నష్టపోయినా కూడా వాళ్ళకేమి ఇంకా చేయటానికి ఇంకా అసలు ఇంకేమి ఆల్టర్నేటివ్ ఉండేది కాదండి, భర్తతో నివసించడం తప్పించి వాళ్ళు ఇంకేమి చేయలేకపోయేవారు. అది నాకు ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కొద్దిగా అది చాలా మారుతోందండి. మా ఇంటి పక్క అంటే చాలా రోజుల క్రితం అనమాట, ఇది బహుశా 20-30 ఏళ్ల క్రితం అండి, ఒక అమ్మాయి ఒక తల్లి అంటే ఆవిడ భర్త చనిపోయాడండి విత్రమ అనమాట, తన కూతురుతో అద్దెకు ఉండేదన్నమాట మా పక్క పక్షంలో. అమ్మాయికి పెళ్లి చేశారు, పెళ్ళైన తర్వాత అదే పెళ్లి చూపులు అవి జరిగాయి, పెళ్లి చేశారు అనమాట. అమ్మాయి ఒప్పుకునే పెళ్లి చేసుకుంది. అప్పుడు భర్త ఏమో మధ్యప్రదేశ్ లో ఉద్యోగం చేసేవాడు అనమాట, అతనితో పాటు మధ్యప్రదేశ్కి వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళాక మొదలైంది ఆయనకి గొప్ప జలసీ అండి, తన భార్యని మిగతా మగవాళ్ళు చూసి ఆవిడ అందాన్ని దోచుకుంటారని భయం అనమాట. ఒకరోజు ఇంటికి వచ్చాట ఆఫీస్ నుంచి కిటికీలన్నీ తెరిచున్నాయి అంటండి. అప్పుడు భార్యను తిట్టడం మొదలెట్టాయంట, ఏమిటే నువ్వు మిగతా మగాళ్ళనంతా చూస్తున్నావా, వాళ్ళతో లేచిపోదామనా నీ ఉద్దేశం ఏదో చాలా హారిబుల్ గా తిట్టాడంటండి. ఆవిడకి డిస్కస్ చేసేసి మరుసటి రోజు ట్రైన్ తీసేసుకొని వచ్చేసిందండి. నేను ఇంకా అతని దగ్గరికి వెళ్ళను అని చెప్పి వచ్చేసిందండి. అది ఎంత ధైర్యం అంటే చాలా మంది చేయలేదండి.
ఇది మీరు 40 సంవత్సరాల క్రితం అన్నారు కదా?
సుమారు
40 సంవత్సరాల క్రితం అంటే అది అప్పట్లో రెవల్యూషనరీ అండి.
చాలా రెవల్యూషనరీ అండి.
ఇప్పుడు అలాంటిది వాళ్ళని ఎవరు భరించట్లేదు. రామ్ రామ్ జీకి అంటున్నారు ఇప్పుడు.
అంటే ఆవిడ బిఏ చదివిందండి అంతకు ముందు, కానీ ఉద్యోగం రాలేదన్నమాట. కొన్నాళ్ళు ప్రయత్నించింది, ఉద్యోగం ఏమీ రాలేదు. సో అప్పుడు బిఈడి చదవటం మొదలెట్టిందనమాట. ఆవిడ చదువుతున్నప్పుడు నేను మా ఇంట్లోనే ఉన్నానమాట. ఒకరోజు ఆ భర్త తన ఉద్యోగం నుంచి విజయవాడకు వచ్చి వెళ్ళి చూస్తానని చెప్పి, చూడటానికి వస్తాను, నా భార్యను తీసుకెళ్ళటానికి వస్తానని కబురు చేశాడండి. అతను వచ్చినప్పుడు మేమంతా అక్కడే కూర్చొనిపోయినామండి వాళ్ళ పోర్షన్ ముందు గదిలో. అతను వచ్చి అన్నాడు అనమాట, ఈమె నువ్వు ఏంటి వచ్చేసావు, పోదాం పదా మనం వెళ్ళిపోదాం, పెట్టే బేడ సర్దుకో మనం ఇంటికెళ్దాం అని అడిగాడు అనమాట. అడిగితే నేను నీతో రాను, మనకి తెగట ఎంప్లాయీ అయ్యాయి, నేను నీతో రాను, మనకి సంబంధం ఏమీ లేదు, వెళ్ళిపోదాం అని చెప్పిందనమాట. అతను చెప్పాడు, నేను అంత నచ్చకపోతే నువ్వు నేను ఇచ్చిన మంగళసూత్రాన్ని ఎందుకు ధరించావు అని అడిగాడనమాట. అది ఒక లాజిక్ అనమాట. అంటే నేనంటే నీకు ఇంకా ఇష్టమే అని చెప్పడానికి అనమాట. సో ఆవిడ వెంటనేనండి ఆ మంగళసూత్రాన్ని మండించి తీసి నేరుగా తన మొహం చేసుకోండి.
నేను మొన్న ఈ మధ్య ఇప్పుడు జమినీ తేజాలోనే ఇందులోనే ఒక మూవీలో ఒక చిన్న బిట్ క్యాచ్ చేశాను. అంటే 2003-2004 మేబీ 2005 లో వచ్చిన మూవీ అండి అది. దాంట్లో అదే పెద్ద సీన్ లాగా చూపించారు అలాంటిది. అది మొగుడు ఎట్లా అన్నాడని చెప్పి అది మంగళసూత్రం తీసి మొహాన్ కొడతాం లాంటిది అనేది. అంటే 40 ఏళ్ల క్రితం చేసిందంటే నిజంగా చాలా గొప్ప ధైర్యవంతులు.
చాలా గొప్ప ధైర్యం అండి ఆవిడకి.
అంటే ఇప్పుడే అది గొప్ప ధైర్యం లాగా చూపిస్తుంటే అప్పట్లో ఇంకా గొప్ప ధైర్యం అది. మన నెక్స్ట్ అంశం అండి, తెలుగు దాంపత్యాల ఆరోగ్యం అనేది. అంటే మన భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఎట్లా మసలుకోవాలనే దానికి తెలుగు ధనాన్ని జోడించి మీరు ఒక ఇది చెప్పారు. కాళిదాసు శ్లోకం, కార్యేషు మంత్రి కరుణేషు దాసి శయనేచ రంభ క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత రూపేచ లక్ష్మి షట్కర్మయుక్త కులధర్మ పత్ని అని. దానికి మీరు తెలుగులో ఒకటి చెప్పారు, రక్షణకు లక్ష్మణుడు. చెప్పండి.
అసలు ఏంటంటే ఇప్పుడు నాకు ఒక అనుభవం అండి తెలుగులో. నేను సాధారణంగా తెలుగు దంపతుల్లో చాలా మంది నేను చూస్తే ఏంటంటే భార్య భర్తల మధ్య కలహాలు చాలా కామన్ అనిపించింది అండి నాకు. అలిగి కూర్చోవటము, లేకపోతే భార్య ఏమో భర్తను సరిగా ట్రీట్ చేయకపోవటం, సెక్స్ కి రేషనింగ్ పెట్టడం, ఇది చాలా కామన్ అండి తెలుగు దంపతుల్లో. అంటే చూసారా చాలా మందికి దంపతుల మధ్య ఏం జరుగుతుందో మనకి బయట వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళలో నేను నోటీస్ చేశాను. భార్యలేమో భర్తని హర్ట్ చేయడానికి సెక్స్ కి రేషనింగ్ పెట్టేస్తారు. సో నేను చూశాను అనమాట భార్య భర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఎలాంటి పద్ధతులు పాటించాలని ఎవరన్నా మన పూర్వకాల కవులు ఏదన్నా రాశారా అని చెప్పి, అప్పుడు నాకు కాళిదాసు గారి పద్యం కనపడింది, శ్లోకం కనపడిందండి. ఆయన చాలా అద్భుతంగా రాశారు, కానీ దీంట్లో ఆయన ట్రీట్ చేసింది ఏంటంటే మగవాడిని హాయిగా ఉంచడానికి అతని బాధ్యత ఏం చేయాలి అనమాట. కార్యేషు మంత్రి అంటే ఏదన్నా డెసిషన్ మేకింగ్ కి మంత్రిలాగా తన సహచారిని తన మంత్రిలాగా, రాజుకి మంత్రి ఎలా సహాయం చేస్తాడో అలా సహాయం చేయాలట. కరుణేషు దాసి అతనికి ఏదన్నా పని చేయాలంటే దాసిలాగా చేసి పెడుతుంది అనమాట. శయనేచి రంభ పదగదిలో రంభలాగా ప్రవర్తించాలన్నమాట అతన్ని తృప్తిగా ఉంచడానికి. భోజేశుడు మాత తల్లిలాగా అన్నం పెట్టాలన్నమాట. రూపేజు లక్ష్మి రూపంలో అందవంత లక్ష్మి అంత అందంగా ఉండాలి. ఇలాంటి ఆరు గుణాలు కలిగిన స్త్రీ చాలా మంచి భార్య అని చెప్తాడు. కానీ చూసారా ఆ కాలంలో పురుషాధిపత్యం వల్ల ఆయన స్త్రీలను ఎలా తృప్తి చేయాలో ఆయన కాళిదాస్ గారు ఎవరు రాయలేదండి.
నేను ఒకటి అడుగుతానండి, ఇందులోనే పురుషాధిక్యత కనపడుతోంది అందులో, తప్పదు. మన మేల్ షోవనిజం బాగానే కనపడుతోంది అందులో. కార్యేషు మంత్రి కరణేషు దాసి సేనేషు రంభ క్షమయాధరిత్రి బోధ్యేషు మాత, ఇవన్నీ నడవడి రూపేచ లక్ష్మి అంటే ఏంటి? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలండి రూపేచ లక్ష్మి అంటే ఎలా? హౌస్ ఇట్
అలంకారం చేసుకోవాలన్నమాట, తన ముఖాన్ని ఎంత అలంకారం చేసి అందంగా కనపడాలి,
అందంగా కనపడాలి. ఓకే, అది అంటే అందంగా కనపడాలంటే తా వలచింది రంభ అన్నారు, అది అలా
అది మొదటి
అడ్జస్ట్ అయిపోవాలి. మీరు రాసింది, మీరు దానికి చెప్పండి.
అది ఏంటంటే చాలా గుణాలు అండి, అంటే కాళిదాస్ గారు ఆరు గుణాలు చెప్పారు నాకు ఈ కాలంలో చాలా గుణాలు అవసరం అని చెప్పింది. అందుకనే రక్షణకు లక్ష్మణుడు, లక్ష్మణుడు రాముడిని ఎలా రక్షించాడో భార్యను అలా రక్షించేవాడు. రతిక్రీడకు శ్రీకృష్ణుడు, అది చాలా ముఖ్యం కదండి, అది వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దాంపత్యం.
అవునండి.
విధేయతకు హనుమంతుడు, తను చెప్పిన మాట హనుమంతుడు లాగా, నేను హనుమంతుడు చూసారా విధేయతకి, హనుమంతుడు నిజంగా ఇది అల్టిమేట్ విధేయత. నమ్మకానికి ఉన్నత జాతి పెంపుడు కుక్క, తోడుకు కొవ్వ, ధనార్జనకు బిల్ గేట్స్, డబ్బు పంచుకోవడంలో దాన కర్ణుడు.
బిల్ గేట్స్ దాటేశాడు మన మహేష్ అంబానీ, ముఖేష్ అంబానీ బిల్ గేట్స్ దాటేశాడు. చెప్పండి సారీ.
డబ్బు పంచుకోవడంలో దాన కర్ణుడు అంటే చూసారా స్పెండింగ్ మనీ, తనకు కూడా స్వతంత్రం ఇవ్వాలన్నమాట. యుక్తికి జిత్తులు మారి నక్క, నవ్వించడానికి రేలంగి. నాకు రేలంగి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, బుర్రకాలం రేలంగి సినిమాలు
చాలా మందికి రేలంగి.
ఆయనకి స్పాంటేనియస్ హ్యూమర్ అండి, ఆయన అలా స్క్రీన్ మీద కనపడగానే నవ్వుతుంది. ఈ కాలంలో చాలా మంది ఎలాగో హ్యూమర్ కి అంత ఏవో చేస్తారు, కానీ సమ్హౌ ఇట్ ఇస్
ఈ విషయంలో నేను కొంచెం ఏకీభవించనేమో మీతో, ఎందుకంటే ఈ తెలుగు చలన చిత్రాల్లో హ్యూమర్ కి ఇప్పుడు ఒక రకంగా స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు అండి. చాలా మంచి హ్యూమర్ అంటే రేలంగి స్థాయిలో అందరూ లేకపోవచ్చు. బ్రహ్మానందం హీస్ ఆల్మోస్ట్ కాంపరబుల్ ఆర్ ఈవెన్ ఇన్ సమ్ రెస్పెక్ట్స్ బెటర్ దాన్ రేలంగి అని నేను అనుకుంటాను. ఆఫ్ కోర్స్ రేలంగి ఆయన స్టాచ్యూర్ వేర్లండి, అది నా పర్సనల్ అభిప్రాయం అండి, నేను మిమ్మల్ని ధిక్కరించడం కాదు, ఇది జస్ట్ ఒపీనియన్ అంతే.
బ్రహ్మానందం అఫ్ కోర్స్ ఇస్ గ్రేట్. అంటే ఈ మధ్య నేను తెలుగు సినిమాలు ఎక్కువ చూడలేదు, చిన్నప్పుడు రేలంగి సినిమాలు తరచు చూసేవాడిని, అందుకని నాకు ఆయన మీద చాలా అభిప్రాయం ఏర్పడింది. ఈ మధ్య నేను తెలుగు సినిమాలు ఎక్కువ చూడలేదండి, అందుకని నాకు తెలియకపోవచ్చు.
సరే, మీరు ఇవన్నీ చెప్పారు, నేను ఒకటి ఇంకోటి నేను అడుగుతాను. నాకు మన హిందూ ధర్మ ప్రకారం ఒట్టు పెట్టడం అనేది, ఒట్టు పెట్టడం లేకపోతే టేకింగ్ ద వావ్, మ్యారేజ్ వావ్ అనేది, మ్యారేజ్ బౌ అనేది తీసుకునేది ఒక మగవాడే, ఆడదానికి మ్యారేజ్ బౌ అనేది లేదు హిందూ ధర్మంలో. అది ధర్మేత్వయా ఏషా నాతి చరితవ్యం అంటే మనకి తెలుగులో కొంచెం చెప్తారు, ధర్మేచ అర్ధేచ మోక్షేచ అట్లా నాతి చరామి అనేది. సో అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఈజ్ క్యాస్ట్ ఏమండి, అది వన్ సైడెడ్, అది ఓన్లీ మ్యాన్ హ్యాస్ టు టేక్ ద వావ్, ఉమెన్ కి అలాంటిది ఏం లేదు. యా, ఇట్ ఈస్ అస్యూమ్డ్ అంటే మాడిఫై చేయాల్సిన పని లేదు అంటారా దానికి. నౌ ఉమెన్ హ్యావ్ చాయిస్ కదా, నేను ఐఎమ్ ట్రయింగ్ టు బి డెవిల్స్ అడ్వకేట్ అండి. నౌ ఉమెన్ హ్యావ్ చాయిస్, దే ఆర్ ఎర్నింగ్. అంటే అప్పుడు ఇట్ వాజ్ ఆల్ వన్ సైడెడ్ వావ్, ఇఫ్ యూ నోటీస్ ఇట్.
మీరు చెప్పినట్లు నేను అది నోటీస్ చేయలేదు, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఆ తర్వాత ఈ పర్సనల్ ఒపీనియన్ చెప్తానండి. నేను ఒకటి నోటీస్ చేశాను, మా తల్లిదండ్రులు శ్రీ మా నాన్నగారు ఏమో తరచూ మా జిల్లాలకు వెళ్తుండేవారు, క్యాంపు క్యాంప్ అంటారు ఏదో, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన చాలా రాత్రి చాలా లేట్గా వచ్చేవారు అనమాట. వచ్చినప్పుడు మా అమ్మ మేల్కొని ఉండేది, తను కూడా భోజనం చేయకుండా మేల్కొని ఉండేది. సో మా నాన్నగారు లేట్గా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి భోంచేసి పడుకునేవారు అనమాట. సో వాళ్ళు పక్క గదిలో పడుకున్నప్పుడు నాకు కొద్దిగా వినపడేది, నేను పక్క గదిలో పడుకునేవాడిని. అప్పుడు మా నాన్నగారు అమ్మగారు చాలాసేపు మాట్లాడుకునేవారు అనమాట. నాన్నగారు తన రోజు జరిగిన అనుభవాలు మా అమ్మకి చెప్పేది చెప్పేవారు, అమ్మేమో చాలా ఓపికగా వినేదనమాట. తర్వాత అమ్మేమో తనకి ఇంట్లో జరిగిన విషయాలు మా నాన్నగారికి చెప్పి ఆయన చాలా ఓపికగా వినేవారు. ఇలా భార్యాభర్తలు రాత్రిపూట పడుకున్నప్పుడు అలా మాట్లాడుకోవడం అండి, అది నిజంగా చాలా చాలా మధురమైనది అనిపించింది నాకు దాంపత్యంలో. ఈ కాలంలో పాపం చూసారా, ఈ కాలంలో కూడా ఒక్కొక్కసారి మా ఆవిడకి నేనే ఏం జరిగిందో చెప్తానండి, అలా పడుకోండి లేట్ అయిపోయింది ఎలా చెప్పారు కానీ అంటుంది. నాకు అప్పుడు నిన్నగా కొద్దిగా అత్తది.
ఓకే, మీరు మీ శ్రీమతి గారు ఈ ఇంటర్వ్యూ విన్నారా? మీరు అంత ధైర్యంగా చెప్తున్నారు.
మా ఇంట్లో రేడియో ఎవరు వినండి?
రేపు చెప్తాను, నేను ఈమెయిల్ చేసి లేదా ఫోన్ చేసి చెప్తాను. సరే, అది ఆ దాంపత్యంలో నాకు నాకంటే అప్పుడప్పుడు అనిపించేది అనమాట, జస్ట్ ఇది వన్ సైడెడ్ బాబు లాగా ఉంది, ధర్మేచ అర్ధేచ కామేశ మోక్షేచ అనేది దానికి. సో ఐఎమ్ జస్ట్ ఐ ఆల్వేస్ కీప్ థింకింగ్ అబౌట్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఎందుకు చేయరు, మనం ఎందుకు చేయాలంటే, ఊరికే ఎప్పుడో ఎవరితోనో సరదాగా అంటే మీకే కావాలి, మీకే నిలకడలేదు, మగాళ్ళకే నిలకడలేదు, ఆడాళ్ళకి నిలకడ అన్నారంట. ఏముందండి ఇది, స్త్రీ పురుషుల మధ్య ఉండే ఈ కాన్ఫ్లిక్ట్ ఇది యుగాల యుగాల నుంచి వచ్చేది, ఇప్పుడు మనం కొత్తగా సృష్టించేది ఏముంది? ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ అండి, మీరు ఇందాక కొంచెం చెప్పేశారు దీని గురించి, అమెరికాలో కొన్ని కొత్త పాత తెలుగుదనాలు అనేది, ఇది భోజనాలు అంటే భోజనాలు చేసుకోవడం మనకేం అవసరం ఇది ఉండదు, దెర్ ఇస్ నో అకేషన్ అనమాట. ఊరికే భోజనాలు పిలుచుకుంటే వీకెండ్ అక్కడ కలుసుకుంటే పాటలకు ఇలాంటివి అనేది. సో అది, సో దాని గురించి వెళ్ళిపోతాను. ఐ మీన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అనమాట, కలహప్రియత్వం ఈ భోజనాలకు వెళ్ళటం దాని గురించే. ఇంకోటి ఇది చాలా సర్వసాధారణంగా జరిగేది, అమెరికాలో ఉన్న తెలుగు ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంది. అంటే నేను ఐ నోటీస్ సమ్ ఆఫ్ ఇట్ బట్ ఐ హియర్ ఇట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ నుంచి కానీ ఇంకెళ్ళనేది వేరే రూట్ నుంచి వినేది ఇది కలహ భోజనాలు అని మీరు అన్నారు. అలాగే వాళ్ళని పిలిచి వెళ్ళకపోతే ప్రాబ్లం, అదే వాళ్ళని పిలిస్తే మేము రావడం ఇంకోటి, ఇట్లా ఇది హోస్ట్ కూడా తిరకాసులు పెడుతుంటారు. అది మన తెలుగుదనమే.
తెలుగు వాళ్ళలో నోటీస్ చేశానండి, మరి మిగతా వాళ్ళలో ఉంటుందో లేదో తెలియదు కానీ, మిగతా తమిళియన్స్ లో కూడా చూశానండి. ఇది
తమిళియన్స్ లో కూడా చూశారు?
తమిళియన్స్ లో కూడా చూశాను. ఇన్ఫాక్ట్ ఇక్కడ యానర్బర్ లో మాకు ఇద్దరు తమిళియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, సాధారణంగా ఒకరిని పిలిస్తే వాళ్ళని కూడా పిలుస్తున్నారు అని అడుగుతారు కూడా వాళ్ళు. అలాగే రాఫ్ట్గా చెప్పేస్తారండి, అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.
అదే తెలుగు భోజనాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆవకాయ గురించి మాట్లాడుకోపోతే ఎట్లా, పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడుప దాటనివాడు, తిక్కరేగిందంటే దుమ్ము దులిపేవాడు, పంచభక్ష్యాల కంచాను వడ్డించ పంచభక్ష్యాలు కంచాన వడ్డించ గొంగూర కోసమై గుటకలేసేవాడు, ఏ దేశమెగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు. నారాయణ రెడ్డి గారు అన్నారు. మీరు ఆవకాయ మొక్కలకు కోయటం మీ చిన్నప్పుడు చెప్పారు, నాకు అది బాగా అనుభవం అండి. అది ఆవకాయ అంటే మామిడికాయ, ఆవకాయ కోసం అనే స్పెషల్ మామిడికాయలు తీసుకొచ్చి వాటిని కోయటం అనేది అంత సులువు కాదు, టెంక మహా గట్టిగా ఉంటుంది. మీరు మీ అమ్మ పక్కన ఉండి మీ అమ్మకు కోసిచ్చేవారు అన్నారు, అదే అనుభవం నాది కూడా. బొచ్చమద్దలు తినేవారా మీరు?
అదేంటండి
బొచ్చెమద్దలు అంటే పచ్చడి పట్టిన వెంటనే అక్కడ కూర్చుంటే వేడి వేడి అన్నం ఆ బొచ్చెలు పచ్చడి కలిపిన బొచ్చెలు అలా వేడి వేడి అన్నం నెయ్యి కలిపేసి అప్పటికప్పుడు పెట్టేవారు.
అంటే మా ఊర్లో ఆ పేరుతో పిలవరు.
మీరు కృష్ణా జిల్లా వారు కదండి? ఓ మీరు ప్రకాశం జిల్లా? ఓకే ఓకే సారీ సారీ. మీరు కృష్ణా జిల్లా వాళ్ళు అంటే ఒంటికాయల మీద వెళ్తాను నేను. మావిడిది మీ కృష్ణా జిల్లా అండి. కొంచెం ఆ రైవలరీ ఉందన్నమాట మాకు.
పేరిన నెయ్యి వేసుకొని ఆవకాయ పప్పు ముద్దపప్పు పేరిన నెయ్యి కలుపుకొని తీసిన బొచ్చె ఏమన్నారు బొచ్చె ముద్దలా?
బొచ్చె ముద్దలు అంటే అంటే ఆ బొచ్చెలో కలుపుతాము ఆ పచ్చడంతా ఆ చివరికి కొంచెం మిగిలిపోతుంది కదా నూనె కొంచెం ఆవపిండి ఇదంతా అంటే గుజ్జు అంతా మిగిలిపోతుంది కదా దాన్ని అట్లా పడేయటం ఇష్టం లేక ఇంకొంచెం గుజ్జు అందులోనే వేసేసి ఫ్రెష్ గా అన్నం వండేసి ఆ వేడి వేడి అన్నం బోల్డ్ నెయ్యి కలిపేసి ఆ ఫ్రెష్ గా అప్పుడప్పుడు పెట్టిన పచ్చడి అంటే అది ఆవకాయ ఒకటే కదా అలా పచ్చడి పెట్టినా గోంగూర పచ్చడి పెట్టినా ఏ పచ్చడి పెట్టినా అదే చేసేది మా అమ్మ మా నాయనమ్మ అందరూ అలాగే చేసేవారు. వాటి కోసం మాత్రం అది అట్ట కూర్చుని ఉండేవాళ్ళు. ఎప్పుడు కవుతుందా పచ్చడి కలపటం అట్లా దట్స్ ఎ డిఫరెంట్ మెమరీ. ముసలి తల్లిదండ్రుల పోషణ దీనికి నేను అనేది నేను వ్యాఖ్యానం కూడా చేస్తున్నాను దాని మీద మీ కామెంట్ అడుగుతాను. భూమి మీద ఏ జీవికి లేనంత ఇదండి ఇది పిల్లల మీద భూమి మీద ఏ జీవికి పిల్లల మీద లేనంత మక్కువ మనిషికే ఉంటుంది. పిల్లలు ఎంత వయసు వచ్చినా గానీ వాళ్ళ మీద ఆరాటం తగ్గదు మనకి. అది వేటూరు గారు ఒక పాటలో రాశారు అది పుడుతూనే పాలకేర్చి ఉట్టి చంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు అని. అది దట్ ఈస్ సంథింగ్ వీ సీమ్ టు హ్యావ్ లైక్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఓల్డ్ జనరేషన్. అది కొంచెం నా అభిప్రాయం లాగా అనిపించింది. కానీ మీరు కొంచెం యూ డిఫర్డ్ ఆన్ సంథింగ్ ఆన్ దిస్ వన్. ముసలి తల్లిదండ్రుల పోషణ అనేది తెలుగు వారు కొంచెం ముసలి తల్లిదండ్రులు బాగా చూసుకుంటారనేవాళ్ళను చూశాను చూసుకొని వాళ్ళను ఎక్కువగా చూశాను నేను.
ఈ కాలంలో రెండు రకాలు ఉన్నారులేండి. కానీ మా స్నేహితుడు ఒక అతను అతను బ్రహ్మచారి అనుకోండి కానీ పాపం బాంబేలో వాళ్ళకి చాలా మంచి ఇల్లు ఉంది కానీ భర్త చనిపోయిన తర్వాత తల్లి ఒంటరిగా మిగిలిపోయింది అన్నమాట బాంబేలో. పాపం అతను ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చి అతనితో ఉంచుకుంటున్నాడు అనమాట. ఆవిడ చాలా ముసలిదండి అసలు ఆసక్తిగా సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఇంట్లో ఉండటం వల్ల అతనికి ప్రయాణం చేయడం కూడా కష్టం. ఏదైనా కాన్ఫరెన్స్ కి వెళ్ళాలంటే ఆవిడ చూడటానికి ఎవరినైనా పెట్టాలి. ఆవిడ కొద్దిగా ఆల్జైమర్ డిసీజ్ కూడా ఉందండి. పాపం అతను తన తల్లిని అంత జాగ్రత్తగా చూసుకోవడం నిజంగా నాకు చాలా నచ్చిందండి.
నా అనుభవాలు కొన్ని చెప్తానంటే ఇది ఎలా చెప్పాలంటే ఇది వింటున్న శ్రోతలకి ఒక చిన్న గమనికండి. నేను ప్రత్యేకించి ఆడిపోసుకోవట్లేదు ఎవరిని. దీన్ని ఇదేంటంటే నాకు అనిపించేది రిటైర్ అయిన తర్వాత తల్లిదండ్రులు అనే దానికి ముఖ్యంగా తల్లిదండ్రులను వేరు చేయటం అన్నంత పాపం ఒకటి ఉండదండి. బేసికల్ గా ఏమవుతుందంటే అమ్మాయో లేకపోతే కోడలో ఇక్కడ అమెరికాలో గర్భవతి ఏం చేస్తారు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరిని ఇక్కడ తీసుకురావటానికి డబ్బులు చాలకో లేకపోతే వీసా కుదరకో ఏదో ఒక రకంగా మదర్ వచ్చి ఇక్కడ 6 నెలలు ఉండటం లేకపోతే సంవత్సరం ఉండి చాకరీ చేయటం వల్ల ఏమండి బేబీ సిట్టర్ పనికి నాకు అనిపించేది దిస్ ఇస్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. బడిపంతుల సినిమా చూసారా మీరు ఎన్టీ రామారావు అంజలిదేవి? తల్లిదండ్రుల్ని బేసికల్ గా పంచుకుంటారు పిల్లలు తల్లి ఒక చోట ఉండేటట్టు తండ్రి ఒక చోట ఉండేటట్టు. అది కొంచెం అమానుషంగా అనిపిస్తుంది నాకు. వృద్ధాప్యంలో వాళ్ళకి ఒకరికొకరు తోడు కావాలి. ఏమండి అది ఇదే నేను ఇందాక అన్న పాట పుడుతూనే పాలకేర్చి ముద్దు అదే ఉట్టి జంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మిరిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరే. ఆ పాట ఎందుకన్నా బాగా వర్తిస్తుంది ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి అనేది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆ గిల్ట్ అనేది లేదు. అంటే అందరూ కావాలని చేస్తారని కాదు ఆ గిల్ట్ అనేది ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ అనే దానికి వెల్ మేబీ ద రైట్ థింగ్ టు డూ ఇస్ డోంట్ సెపరేట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ ఓల్డ్ అండ్ వెన్ దే నీడ్ ఈచ్ అదర్ అది నాకు అనిపించేది అది
అంటే ఒక్కసారి కష్టపడండి ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు తల్లిదండ్రులు ఇద్దరిని ఇంట్లో పెట్టుకోవడం కష్టం కావచ్చు తర్వాత అంతమంది ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే
సోషల్ ప్రాబ్లమ్
ప్రైవసీ కూడా పోతుంది కదండి
ప్రైవసీ కూడా పోతుంది అంటే లెంగ్త్ ఆఫ్ ద స్టే మేబీ ఆల్సో ప్రాబ్లం కదా లెంగ్త్ ఆఫ్ ద స్టే అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ఫాదర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఒకరికి ఒకరికి తోచదు కదా అలాంటివి చివరికి వస్తున్నామండి మన తెలుగుదనం మరొక్కటి నంచుకోవడానికి రకరకాల పొడులు కారాలు విజయవాడలో విష్ణు ఫుడ్స్ అని ఒకటి ఉందండి మేము ఇండియాకు వెళ్ళినప్పుడల్లా విజయవాడలో ఆ విష్ణు ఫుడ్స్కి వెళ్ళి కొబ్బరికారం నల్లకారం సాంబార్ కారం కొరివికారం కరివేపాకారం శనగపొడి కారం ఇలాంటివన్నీ మూట కట్టుకుని తీసుకొస్తాం తింటామో లేదా అన్న సంగతి తర్వాత మేము యాక్చువల్ గా 2 ఏళ్ల క్రితం వెళ్ళి తెచ్చుకున్నాయి ఇంకా ఓపెన్ చేయకుండా అట్టగా ఉన్నాయి అది వేరే విషయం తీసుకొస్తాం అదేదో తినేసేయాలని ఆబ అన్నమాట
అంటే ఇది తెలుగు వాళ్ళ కదండి ఇది దక్షిణ భారతదేశంలో చాలా మంది తమిళియన్స్ కూడా ఈ అలవాటు ఉంది సో ఇది దక్షిణ భారత తనం అని చెప్పచ్చు ఇప్పుడు మన ప్రియా వాళ్ళు చూసే ఎన్నో రకాల పుడ్లు అవుతారు అది దీన్ని క్యాపిటలైజ్ చేయటమే అనమాట నేను మేము అది చాలా తరచుగా వాడతామండి మేము తీసుకురావటం ఖర్చు పెట్టడం కూడా జరిగిపోతుంది పోతుంటుంది
మీ ఫ్రెండ్ ఎవరి చేత ఆవకాయ తినిపించామన్నారు అమెరికన్ ఫ్రెండ్ తో
తెల్లవారండి అంటే వాడు మా ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడనమాట అప్పుడు మా వాడు అప్పుడే పెట్టిన ఆవకాయ కనపడింది అది ఏంటి అని అడిగాడు ఎప్పుడు చూడలేదన్నమాట సో అది చాలా మాట చెప్పిందనమాట అది నీకు కాదు చాలా కరెక్ట్గా ఉంటుంది కారంగా ఉంటుంది నువ్వు తినలేవని చెప్పింది కానీ నో ఐ వాంట్ టు ట్రై ఇట్ గివ్ మీ అన్నాడు ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు భరించలేకపోయాడనమాట వెంటనే ట్యాప్ దగ్గరికి వెళ్ళి గడగడా నీళ్ళు తాగేసి పాపం చాలా సేపు బాధపడ్డానండి కానీ ఏంటోనండి అతనికి ఆత్మస్వరూపం లేదనుకుంటారు తిన్న తర్వాత తనని సాధించాడనమాట ఇప్పుడు అతను రోజు ఆవకాయ వస్తాయండి బిలీవ్ డస్ నాట్ మా ఆవిడ ఇచ్చిన ఆవకాయ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది కానీ తనే వెళ్ళి ప్రియ వాళ్ళ ఆవకాయ అది కొనుక్కొని వాడుకుంటూ ఉంటాడు అనమాట అంటే అతను చెప్పడం ఏంటంటే నాకు దాంట్లో పులుపు కారం రెండు రుచులు ఉన్నాయి అది నాకు చాలా నచ్చిందని చెప్తుంటాడు అనమాట
మీరు అమెరికా దాకా వచ్చి దాని సంగతి చెప్తున్నారు నేను ఐఐటీలో ఉన్నప్పుడు మెస్ సెక్రటరీగా ఉండేవాడినండి ఐఐటి మెడ్రాస్ లో మెస్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేశానంటే అది స్టాండర్డ్ మెన్యూ ఉండేది ఎప్పుడు ప్రతి వారం బుధవారం నాడు వస్తే ఆ చోళ భటూర ఎట్లా ఏ ఉండేవి నేను మెస్ సెక్రటరీగా ఉన్నా ఎంత ఇది ఎందుకు బాబు మన ఐఐటి కాబట్టి ఇండియన్స్ అందరూ వస్తారు ఒక చోటకి వై డోంట్ వీ పిక్ వన్ డే అంటే వెన్స్డేనో ట్యూస్డేనో పిక్ చేసి ఆ రోజు we make a special from like Kerala special from Tamil Nadu itla edo okati rendu items ane cheppi so mottamodati sariga nenu andhra dan cheppi nenu soddapappu vadichanu soddapappu avakai pachadi inkote edo manchi spicy kura betteste north indian okatanu pedda notice pettadu marchat roju poddinki this is really funny just follow the phraseology andi no more regional specials that burn both ends of the alimentary canals that guy had a great sense of humor no more regional specials that burn both ends of the alimentary canals this really so okay శకునాలతో పట్టింపండి శంకర్రావుని చూస్తే శకున పక్షి అంటారు లేకుంటే శంకర్రావు అంటే ఐ జస్ట్ మేడ్ అప్ ద నేమ్ అండి నిజంగా శంకర్రావు అని ఎవరు అనలేరు లేకుంటే వాడి నోట్లో ఏమన్నాడో గాని వాడు అన్నట్టుగానే అవుతున్నాయి ఏదో సచ్చినోడని తిడతారు ఇట్లా ఇది ఓన్లీ తెలుగు వాళ్ళకైనా అందరికీ ఉందా మీరు తమిళియన్స్ చూసారు
అంటే ఇది అమెరికన్ లో కూడా ఉందని నేను విన్నాను కానీ మన వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తారు ఇప్పుడు ఎవరన్నా బయలుదేరుతున్నారు అనుకోండి, నేను సాధారణంగా మా ఇంటికి వెళ్ళాను అనుకోండి, మా అమ్మ ఏం చేస్తుందంటే మేము అదే విమానాశ్రయానికి బయలుదేరేటప్పుడు ఎవరో పునిస్త్రీ స్త్రీని పంపిస్తుంది అనమాట, కాస్త ఎదురు రామని. జస్ట్ మన క్రియేట్ అవర్ ఓన్ సిగ్నల్ అనమాట, అది తెలుగు వాళ్ళలో వచ్చేసాను నేను.
మరి ఇంకొక ఇంకా క్రియేటింగ్ అవర్ ఓన్ సెకండ్ అనేది అంటానికి పెళ్లల్లో భజంత్రీలు, అంత భజంత్రీలు వాయించిన జోరుగా అంటాడు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టేటప్పుడు లేకపోతే మంగళసూత్రం కట్టించేటప్పుడు. ఎందుకు ఎవడన్నా తుమ్మిందా వినపడదాన్ని అంతే కదా. ఓకే మన లిస్ట్ అయిపోయిందండి ఇక్కడ, కాకపోతే ఇంకొక రెండు మూడు నేను యాడ్ చేస్తున్నాను. అస్సలైన సిస్సలైన తెలుగుదనం ఎస్పెషల్లీ కరెంట్ డేస్ కి ఏంటో చెప్పమంటారా, మీరు మిస్ అయిపోయారు. బాగా మనకి సినిమా హీరోల్ని దేవుళ్ళలాగా వర్షిప్ చేయటం అండి, అది అసలు సిస్సలైన తెలుగుదనం. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ హీరో పేరు చెప్తే ఇప్పుడు ఎవరైనా నొచ్చుకుంటారేమో, కానీ ఏముందండి ఒక ఇద్దరు పేర్లు చెప్తాను అప్పుడు ఎవరు నొచ్చుకోరు. కానీ ఇప్పుడు నేను చిరంజీవిని తిట్టాను అనుకోండి, చిరంజీవిని తిట్టవసల, చిరంజీవి ఈ సినిమాలో యాక్షన్ తిన్నగా చేయలేదు, బాగా చేయలేదు, ఈ సినిమా బాగాలేదంటే వాళ్ళని తిట్టినట్టుగా, వాళ్ళ అమ్మని తిట్టినట్టుగా, లేకపోతే వాళ్ళ మాతృభాషను తిట్టినట్టుగా, లేకపోతే మతాన్ని తిట్టినట్టుగా ఫీల్ అయిపోతారు. అలాగే బాలకృష్ణ బాగా చేయలేదు ఈ సినిమాలో, బాలకృష్ణ సరిగ్గా నటించలేదు అని అంటే అదే థింగ్, అదే సేమ్ థింగ్ బాలకృష్ణ అభిమానులు. అదేమవుతుందంటే ఆ అభిమానాన్ని ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయి మూర్ఖత్వంగా మార్చుకుంటున్నారు. ఇది మాత్రం మన తెలుగు వాళ్ళకి ఉన్న పెద్ద జబ్బు. నేను ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తాను, కానీ మూఢాభిమాని కాదు, ఆయన విమర్శించే చోట విమర్శిస్తాను కూడా. అంటే మీరు ఇందాక చెప్పారు నా తెలుగుదనం ఇక్కడ నా సొంత డబ్బా కొట్టుకోవటమే అనుకోండి, అది ఇదొక తెలుగుదనం అండి. అంటే మీరు 40 సంవత్సరాల క్రితం వచ్చారు కాబట్టి అప్పుడు లేదేమో ఇంత హీరో వర్షిప్ అనేది, ఇప్పుడు మాత్రం ప్రేతంగా ఉంది హీరో వర్షిప్.
తమిళియన్స్
మన మించిన వాళ్ళు అండి వాళ్ళు,
శివాజీ గణేశన్ అది. కానీ మన అంటే ప్రాచీన భారతీయ సంప్రదాయంలో కూడా ఉందండి, రాముడిని మన హీరో వర్షిప్ చేసి దేవుడి కింద చేశాం కదా, అలాగే కృష్ణుని కూడా దేవుడి కింద చేశాం, అది కూడా ఈకోకి చెందిందే కదండి.
ప్రాబబ్లీ అండి, అంటే పరచూరు గోపాలకృష్ణ గారు కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే అన్నారు. అంటే రచన ఎవరో చేశారో గాని ఆ కథలో హీరోనే దేవుడైపోయాడు, ఇది ఎంతనేమో అని నాకు అనిపించింది కూడా అలాగే. కాకపోతే మనకి సరే తెలుగు వాళ్ళు అనేది తీసేయండి, మన మీరు తమిళియన్స్ అన్నారు హీరో వర్షిప్ అనేది, వాళ్ళు గుడులు కడతారండి, ఖుష్బు అనే ఒక తారకి గుడి కట్టారంట, ఆవిడికి గుడి కట్టారట వాళ్ళు. ఎవరు
ఖుష్బునా?
నాకు తెలియదు,
ఆంధ్రాలో పుట్టింది అనమాట, తెలుగు సినిమాల్లో మొదలెట్టి తర్వాత తమిళ సినిమాల్లో బాగా పాపులర్
అయిపోయింది. ఐ థింక్ షీ స్టార్టెడ్ ఇన్ హిందీ మూవీస్, ఏమన్నాడు నాకు అంతగా తెలియదు. సరే చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు. దిస్ కాన్వర్సేషన్ ఈజ్ వెరీ లైవ్లీ అండి, అంటే దిస్ ఈజ్ నాట్ రియలీ ఎన్ ఇంటర్వ్యూ పర్ సే ఇంటర్వ్యూ, దిస్ ఈజ్ సార్ట్ ఆఫ్ లైక్ మన ఏమంటారు అదే, నాకు ఇదే జబ్బు అప్పుడప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంటాను. అలవాటు, ఇప్పుడే క్లాస్ నుంచి వచ్చాను, వాళ్ళ మీద పిల్లకాయల మీద అరిసేసి వచ్చి ఇలా. చాలా థ్యాంక్స్ అండి టైం తీసుకుని ఇవన్నీ చెప్పండి.
యు ఆర్ వెల్కమ్ అండి, మీరు ఫన్ గా ఉంటుందని చెప్పారు, ఇట్ వాస్ రియలీ ఫన్.
రియలీ ఫన్ నా?
ఇట్ వాస్ గ్రేట్.
ఓకే,
ఐ హోప్ యువర్ మీ లిజనర్స్ మీనేబుల్, ఐ హోప్ దే విల్ ఎంజాయ్ ఇట్.
దే విల్ ఎంజాయ్ ఇట్ అంటే దే విల్ ఎంజాయ్ మోర్ బై రీడింగ్ టు యువర్ థింగ్ టు, అండ్ దేర్ ఇస్ లాట్ మోర్ దాన్ వీ కుడ్ కవర్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఆర్ వాట్ ఎవర్ కాన్వర్సేషన్ ఐ వుడ్ సే. మీకు వీలైతే రేపు వినండి 10 o'clock కి. మీరు నేను మీకు పంపించిన ఈమెయిల్ లింక్ లో మీరు క్లిక్ చేస్తే దాని మీద వస్తుందండి, సో యూ విల్ నాట్ బి, నేను మళ్ళీ పంపిస్తాను మీకు. సో
రేపు
10 o'clock కి. చాలా థ్యాంక్స్ అండి,
గుడ్ నైట్ అండి.
గుడ్ నైట్.
ఓకే.